அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிதிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராம் உரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்கியம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயநுமஹ. நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நம சங்கர பார்வதீப்யாம். ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய. தேவகீ கர்ப்பம்லோ பிரவேசிச்சின ஸ்ரீகிருஷ்ண பரமாத்மன் ஸ்துதிச்சடானிக்கு தேவதலந்தா வேஞ்சேசாரு. பரிபரி விதாலுகா பிரார்த்திச்சாரு. சமஸ்தலோகாலனி நீ கடுப்புலோ பெட்டுக்குன்னவு, நுவேமோ தேவகீதேவி கர்ப்பம்லோ உன்னவு. எந்த விசித்திரம் இது! அந்த ஆகாசம், விசாலமான ஆகாசம் குண்டலோ சூக்ஷ்மங்க கனப்படுத்துட்ட. குண்டலோ நீளு போசி பயிட்டு பெடுத்தே அந்த ஆகாசம் கனப்படுத்து. அதுக்கே தீன் ஹட்டாகாசியம் அட்டார். அது பட்டாகாசியம். ஆகாசம் சூக்ஷ்மங்க இதுலோ கனப்படினே சர்வவியாபகுடவைன நீவு தேவகீ கர்ப்பஸ்துடிவை சாமான்யமைனட்டுவண்டி ரீதிலோ பெருகுத்துனவு. இது சாலா விசித்திரங்க உன்னது. அந்த சக்தினி எலா குதிச்சுக்குனவு அனுக்குன்னாம் மேம். தொந்தரகா ரம்மனி பிரார்த்திச்சி தேவகீதேவினி கூட பராமரிசிச்சி நீ கடுப்புலோ சமஸ்தலோகாலக்கு மூலகாரகுடைன பிரதான புருஷுடுன்னாடு, ரேபு புட்டபோத்துனாடு, ஆயன வல்ல மேமந்தரம் சுகப்படுத்தாம். நீக்கு கூட கௌசுடி வல்ல ரவ்வந்த பாத உண்டது. கொந்தகாலம் ஏ வியக்தைனா கஷ்டால் அனுபவிஸ்தே ஆ கஷ்டால் நுஞ்சி விமுக்தி பொந்தினப்புடு ஒகப்புடு மேம் இந்த கஷ்டால் அனுபவிச்சாமா அனே விஷயம் கூட மர்ச்சிபோத்தாடு. ஸ்ரீகிருஷ்ணுடு புட்டடம்தோட்டே நீக்கு பாத பாதந்தா தொலகிபோதுந்தி, கிரமக்கிரமங்க பிரசாந்தத ஏற்படுத்துந்தி, பரமாத்மனி வல்ல துஷ்ட சிக்ஷண தொருகுதுந்தி, இக அக்கடி நுஞ்சி நீ ஜீவிதமந்தா பிரசாந்தங்க சாகுதுந்தி அனி பரிபரி விதாலுகா ஆமேனு ஓதார்ச்சி வாழ்ந்தா அதிருஷ்யுலைபோயாரு. கிரமங்க காலம் கடிச்சிந்தி. சிராவண மாசம் வர்ஷ ருத்துவுலோ மொதட்டி மாசம், அந்துனா கிருஷ்ணபக்ஷம் அஷ்டமி திதி. ஆ ரோஜு பூர்வம் நுஞ்சே அண்டே உதயம் நுஞ்சே ஆகாசமந்தா நல்லனி மேகாலத்தோ நிண்டிபோயிந்தி, மேகாவிரதம் அய்யிந்தி. ப்ரவருட்கால மேகாலக்கு சரத்கால மேகாலக்கு தேடா உண்டு. ப்ரவருட்காலம்லோ மேகாலு நல்லகா உண்டாய், அந்துலோஞ்சி நீரு குருஸ்துந்தி. அதே சரத்காலம்லோ அண்டே ஆசீஜ கார்த்திக மாசாலலோ மேகாலு தெல்லகா உண்டாய், வாட்டில்லோ நீரு தக்கு உண்டுந்தி. அதுக்கே சரத்காலம்லோ வர்ஷாலு அருதுகா குருஸ்தாய். அதே ஈ ப்ரவருட்காலம் அண்டே வர்ஷாகாலம்லோ மேகாலலோ பூர்த்திகா நீரு உண்டுந்தி. ஆ நல்லனி மப்புலந்தா பூர்த்திகா நீட்டுதோ நிண்டி உண்டாயட. அது சூட்டானிக்கு கிருஷ்ணுனிவரே உண்டாய். ఏమాత్రం చల్లగాలి తగిలినా వర్షిస్తాయి. ఈ కృష్ణపక్షంలో అష్టమి నాడు ఇటువంటి నల్లని మేఘములు ఆకాశమంతా ఆవరించాయి. ఆ మేఘాలు ఏమని తెలియజెబుతున్నాయి? చెప్పకుండానే చెబుతున్నాయట, ఇలా మేఘముల వలె, మాలా నల్లని మేఘముల వలె వర్ణమును ధరించిన పరమాత్మ జన్మించబోతున్నాడు అని చెబుతున్నాయట. సజల్ల జల్లద సముదయ రుచిరేణ దళతినస హృది విరగ భరేణ. భక్తజయదేవుడు చెప్పాడు, సజల అంటే నీటితో కూడిన, స అంటే కూడిన, జల్లద మేఘముల యొక్క, సముదయ గుంపుల యొక్క, రుచిరేణ కాంతితో కూడిన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూచిన గోపికలు హృదయమంతా విరహంతో నిండిపోవడం వల్ల బాగా కదిలిపోతున్నారా లేదా? హృదయంలో విరహం ఎక్కువైతే శరీరం వణుకుతుంది, అయ్యో కృష్ణుడు కనపడలేదే అని ఒక తాపం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధ గోపికల్లో పెరిగిందిట. దానికోసం కృష్ణుడి యొక్క వర్ణాన్ని ఎలా ఉంటుందో చెప్పాడు. సజల జలద సముదయ రుచిరేణ అన్నాడు ఆయన. నీటితో నిండిన నల్లని మేఘముల వంటి ఆకారము కలిగిన వాడు కృష్ణుడు అని. ఎప్పుడైనా కృష్ణుడిని వర్ణించేటప్పుడు నీలమేఘఛాయ శరీరుడు అన్నారు తప్ప ఉత్తి మేఘఛాయ శరీరుడు అన్నారు. ఎందుకంటే మేఘాల్లో తెల్ల మేఘాలు కూడా ఉంటాయి కనుక, తెల్ల మబ్బులు కూడా ఉంటాయి కాబట్టి. నల్లని మబ్బులు అయి ఉండాలంటే అందులో నీరు ఉండాలి. కృష్ణుడు ఎందుకు ఆ రూపం ధరించాడు? నల్లని మబ్బులు ఏమాత్రం చల్లగాలి తగిలినా టక్కన అక్కడికి వచ్చి వర్షం కురిసి వెళ్ళిపోతాయి, ఉపకారం చేసి వెళ్ళిపోతాయి. నేను అంతే, ప్రజల్లో రవ్వంత భక్తి ఉంటే, కొంచెం భక్తి ఉంటే ఆ భక్తిని చల్లగాలి కింద భావిస్తాను. నేను మేఘం లాంటి వాడిని, ఈ గాలి నాకు సోకగానే అంటే వాడి భక్తి నన్ను చేరగానే టక్కున వాడి దగ్గర కరుణరసం వర్షించి వెళ్ళిపోతాను, వారు అనుకున్న కోరికలు తీరుస్తానని చెప్పడానికి ఆ వర్ణంలో ఉంటాడు. అందుకే మేఘములన్నీ కృష్ణవర్ణంలో ఉన్నాయి. ఉదయం నుంచి ఆకాశమంతా మేఘావృతమే, మధ్య మధ్యలో ఏదో చిన్న చితక ఉరుములు ఉరుగుతున్నాయి, వర్షం మాత్రం లేదు. మహాత్ములకు హర్షం కలిగింది, కానీ పాపాత్ములకి ఉత్కర్షత కలిగింది, భయం కలిగింది. ఏం దొరుకుతుందో అనుకున్నారట. ఇంకా దేవతలైతే తరషంతో చూశారట, కోరికలతో కృష్ణుడు ఎప్పుడు పుడతాడని చూశారట. ఇలా ఎవరి దారిన వాళ్ళు కృష్ణుడు పుడుతున్నప్పుడు ఎవరి అనుభూతి వాళ్ళు పొందారు? పాపాత్ములకి భయం, పుణ్యాత్ములకి ప్రేమ, దేవతలకి ఆహ్లాదం, బ్రహ్మాదులకైతే వినోదం, లక్ష్మీదేవికి ఆహ్లాదం, ఇవన్నీ కలిగాయి. క్రమంగా రోజు గడిచింది. చీకటి పడ్డంతో యోగమాయ అందరినీ ఆవరించేసింది. ఈ యోగమాయకి లొంగనివాడు ఎవడూ ఉండడు. ఎంతటి వాడినైనా బుట్టలో వేసుకుంటుందని ఎన్నోసార్లు పురాణాల్లో మనం చెప్పుకున్నాం. అందులో ఈ యోగమాయ పురాణానికి వచ్చే ఒకళ్ళిద్దరిని బాగా పట్టుకుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి కెమెరాలు రికార్డ్ చేసి వాళ్ళకి చూపించండి. వాళ్ళు ఈ యోగమాయ పట్టుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారనమాట, మళ్ళీ కళ్ళతోడు ఒకటి ఎందుకు పెడతారో తెలుసా? ఈ కళ్ళతోడు ఉంటే వెనకాతలు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అందుకని మొత్తం మీద ఏమైతేనే యోగమాయా ప్రభావానికి ఇంతటి భక్తులు కూడా లొంగిపోతుంటే, గుంటూరులో ఉన్న పరమభక్తులు కూడా ఒకళ్ళిద్దరు లొంగుతూ ఉంటే, ఇక రాక్షసులు మానవులు యోగమాయా ప్రభావానికి గురి కాకుండా ఎలా ఉంటారు? ఈ యోగమాయ క్రందుకోవడంతో, ఆక్రమించడంతో మొత్తం మధురానగర వాసులంతా గాఢ నిద్రాపరవశులైపోయారు. అక్కడ విరేపల్లిలో ఉన్నవాళ్ళు కూడా నిద్రపోయారు. ఏనుగెక్కి తొక్కినా లేవనంత నిద్రలో పడిపోయారట వాళ్ళు. సహజంగానే వర్షాకాలంలో కొంచెం నిద్ర బాగా పడుతుంది, అందులో ఇప్పుడు యోగమాయా ప్రభావంతో తమను తాము మరిచిపోయారు వాటి వాళ్ళు. ఆ సాయంత్రం అలా 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 సమయం పెరిగింది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయం అయ్యింది. అలాంటి దాన్ని అర్ధరాత్రి లేక రాత్రిలో అర్ధభాగము అంటారు. సింధవో నిజశబ్దేన వాద్యం చక్రుర్ మనోహరం. ఆ సమయంలో సముద్రములు ఘోషించి కెరటాలు ఒడ్డుకొచ్చాయి. కెరటం ఒడ్డుకు తగిలి మళ్ళీ నీటిలో కలిసిపోతూ ఉంటే అందమైన మృదంగ ధ్వనివలే ఉందిట. అందుకే ఇక్కడ ఏమన్నారు, సింధవః సముద్రములు నిజశబ్దేన తమ కెరటముల శబ్దముతో వాద్యం చక్రుః వాద్యాలు వినిపించాయి. అవి కూడా మనోహర వాద్యాలట, అందంగా మృదగ్గ ధ్వనుల వలె వినిపించాయి. ఆకాశంలో ఉన్న గంధర్వులంతా పాటలు పాడటం మొదలెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవ అంటూ నన్రుతుశ్చ అప్సరోగణాహ అప్సరసలు నాట్యం చేయటం మొదలెట్టారు. నిజంగా చెబుతున్నాను, భగవంతుడి సేవ చేసేవాళ్ళు నృత్యం చేయాలి. పూర్వం చక్కగాను ఊరేగింపు చేసేవారు, రథాల్లోనూ పల్లకీల్లోనూ. అప్పుడు వెనక ముందు భక్తులు డ్యాన్సులు చేసేవారు, నృత్యం చేసేవారు. కృష్ణుడు ఊరేగిస్తూ ఉంటే కృష్ణనామస్మరణం చేస్తూ నృత్యం చేసేవారు. అదే రాముణ్ణి పల్లకీలో ఊరేగిస్తూ ఉంటే, లేక రథంలో ఊరేగిస్తుంటే రామభజన చేసేవారు. శివుణ్ణి ఊరేగిస్తే శివభజన చేసేవారు. ఏమి ఇప్పుడు భజన లేదు, ఏమీ లేదు. ఏదో అలా ఊరేగుతున్నాం అంటే ఊరేగుతున్నాం, మధ్య మధ్యలో పక్కవాడి కోసమని నమశివాయ అని రామ అని. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుపడి గట్టిగా అరవకుండా ఉంటారు. అసలు ఇంకా డ్యాన్సులు ఏం చేస్తున్నారు, పిచ్చి డ్యాన్సులు మాత్రం చేస్తారు. పెళ్ళిళ్ళల్లో చూడండి, ఇప్పుడు బూరెలు లేవు, గారెలు లేవు. గారెలు పోయిన ఎలాగో పెళ్ళిలో పెట్టారనుకోండి, గారెలు పెడితే అది వేరే కార్యక్రమం అయిపోతుంది. కనీసం పాయసం లేదు, పులిహోర లేదు. ఎక్కడికి వెళ్ళినా దిక్కుమాలిన ఫ్రైడ్ రైసు, పలావు, ఐస్ క్రీము, వాడి మొహం క్రీము. వాడి మొహం ఎలా ఉంటుందో ఆ క్రీమ్ అలాగే ఉంటుంది. ఉమ్మేసినట్టు ఉంటుంది ఐస్ క్రీమ్ చూస్తే నాకు, కాకి రెట్టలా కనపడుతుంది. ఇలా అన్నాన్ని ఒళ్ళు మండిపోతుంది కానీ అందుకే ఒక్కొక్కసారి అనకపోతే కూడా విసుకొస్తాను వాడు. అసలు పెళ్ళంటే ఏమిటి? పవిత్రమైన ఒక పులిహోర ఉండదు, ఓ చక్కెర పొంగల్ లేదు, పాయసం లేదు, బూరెలు లేవు, ఏమీ లేవు. వంకాయ కూర చక్కగా పూర్వం గుత్తొంకాయ కూర ఉండేవారు, సాంబార్లు పెట్టేవారు, అప్పడాలు. వీడి మొహానికి అప్పడాలు లేవు, బొప్పడాలు తప్ప. ఒక ఒడియం లేదు, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఉల్లిపాయ పచ్చడి, ఆ దిక్కుమాలిన పక్కన పలావు, ఈ రెండూ వేసుకు తినడం కోసం వస్తున్నారు. ఇంకా అందుకే పెళ్ళిళ్ళలో ఏమి ఆనందం కలుగుతుంది, తిన్న ఆహారాన్ని బట్టే మీ పెళ్ళిళ్ళు ఉంటాయని చెప్పింది మంత్రశాస్త్రం. పెళ్లి రోజునైనా నీచమైన అన్నం తినకూడదట, అవన్నీ నీచాన్నాలు అన్నారు. ఓ ఉల్లిపాయ, చెత్త, చెదారం, ఈ ఫ్రైడ్ రైస్ని చూశారు, ఇది నికృష్టమైన అన్నం, నేనలేదు, మంత్రశాస్త్రం చెప్పింది. మిగతా రోజుల్లో నువ్వు ఎలా తిను, ఒక్క పెళ్ళిళ్ళలో మాత్రం పవిత్ర కార్యాల్లో మాత్రం కాస్త పవిత్ర అన్నం సేకరించు. తింటే పెళ్లి చేసినవాడు, చేయించుకున్నవాడు, చేసుకున్నవారు, తల్లిదండ్రులు అందరూ సుఖపడతారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు శుభ్రంగా పీకిదాకా ఉల్లిపాయ పచ్చడితో కూడినటువంటి ఈ పలావు తిని కూర్చుంటే ఒళ్ళంతా ఒక రకమైన వికారం పెట్టి, దురదలు పెట్టి, ఎవరి మీదన్నా అసహనం వచ్చేస్తుందన్నమాట. తీ పొట అని తిడతారు, పాపం పురోహితుడిని తిట్టేస్తారు. కర్మగాలి ఆయనకు కూడా పెట్టేయడం ఈ మధ్యన, తెలియకైనా ఏదో పులిహోర అనుకుని తిని మళ్ళీ ఇంక నేను పెళ్లికి వెళ్ళనండి అన్నాడు ఒకసారి. ఆయనకు కూడా అదే పెట్టారట, ఎంత బాధపడ్డాడో ప్రాయశ్చిత్తం చేసుకోలేక. పోని ఏం తినకుండా ఉందామంటే ఉపవాసం ఉండలేకపోతున్నామండి, ఏదో ఇంత పెడతారని చూస్తేనేమో, ఏ పెళ్లిలో చూసినా ఈ మధ్యన ఇదో ఒకటి ఇబ్బంది అయిపోతుందని బాధపడుతున్నారు. ఇందులోంచి కొంచెం బయటపడండి. పెళ్ళి అంటే పెళ్లిలా జరగేలా చూడండి. ఆ పెళ్ళి ఎలా జరగాలో శాస్త్ర ప్రకారం అలా జరిగితే ఇహపురాలు రెండూ వస్తాయి, లేకపోతే పుట్టే పిల్లలు క్రూరులు పుడతారట. అన్నరసం సరైంది వెళ్ళకపోతే పెళ్లి రోజున అప్పుడును పుట్టే పిల్లలు క్రూరులు, నరకాసురుడి వంటి వాళ్ళు, రావణుడి వంటి వాళ్ళు పుడతారు. కొట్టుకు చచ్చిపోతారు, తిట్టుకుంటారు, సక్రమంగా చదవరు, పరస్పర విద్వేషాలు పెరిగిపోతాయి. ఎన్నిసార్లు చెప్పాడో వేదవ్యాసుడు, నరకవర్ణంలో చెప్పాడు, వివాహాలలోనూ, నిశ్చయ తాంబూలాలలోనూ, తద్దినాలలోనూ, దేవ కళ్యాణాలలోనూ, ఇటువంటి కాలములలో ఆహారంలో కారము, ఉప్పు, మసాలాలు ఇటువంటివి చేరితే యావజ్జీవితం వాళ్ళ జీవితం కూడా దుర్బుద్ధితో నడుస్తుంది, నరకానికి పోతారట. భగవద్గీతలో చెప్పాడు కదండి ఆహారం గురించి, ఏ ఆహారం తింటే ఏ లక్షణం వస్తుందో చెప్పాడు. ఉత్తప్పుడు గురించి చెప్పలేదు, పవిత్ర దినాల్లో చెప్పాడు. పెళ్లి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండనాడు, ఆ తర్వాత నీ ఇష్టం బయటికి వెళ్ళాక ఏం తింటావు, ఎవడు అడుగుతాడు, అది అన్నీ ఎవడు పట్టించుకునే యోగం ఉన్నది కనుక. అయినా అన్నీ వింటాం, చెప్పినప్పుడు ఆయన చెప్తే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడు, ఈ రోజులో బూరి ఎవరు తింటారు అనుకుంటున్నారు. ఉట్టి భ్రమ, అసలు బూరి తినడం కోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు. గురువుగారింట్లో పెళ్ళంటే బూరెలు బాగుంటాయని మా అమ్మాయి పెళ్ళికి ఎంతమంది వచ్చారో నేను ఎరుగుదును. ఆ బూరెలే బాగున్నాయి, ఆ వంకాయ కూరే బాగుందండి, ఇన్నాళ్ళకి సరైన తిండి తిన్నాం గురువుగారు అన్నారు. ఒకళ్ళైతే మీరే ఇతరులకు కూడా పెళ్ళిళ్ళు చేయిస్తూ ఉండండి, ఈ వంకతో అయినా రెండు బూరెలు తింటామన్నారు. నిజంగా కూడా
పది మందికి పెళ్ళిళ్ళు చేసి గురువుగారు మంచి భోజనం పెట్టండి అన్నారు. పెళ్ళిళ్ళు చేయకపోయినా మంచి భోజనం పెడతాను ఒకసారి ఎప్పుడొకప్పుడు. ఆ మాత్రం ఏ బాపిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఓ 10 లక్షలు ఒప్పుతారు ఆ భోజనానికి, పుణ్యాత్ములు. అలాంటప్పుడు ఎప్పుడో శుభ్రంగా ఒకసారి బూరెలు మంచి పులిహారతో దద్దోజనంతో కట్టుపొంగలతో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి, ఎంత ఆనందపడతారండి. ఫ్రైడ్ రైస్ భోజనం గడు మనకు అక్కర్లా, మనకి పవిత్రానందం తినేవాళ్ళు కావాలి. మిగతా రోజుల్లో వాళ్ళ భోజనాలు వాళ్ళు తినమనండి. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, పరమ పవిత్రమైనటువంటి ఆ సాయంకాల సంధ్యా సమయంలో పెళ్ళిళ్ళల్లో మంచి మధురమైన వాద్యములు వాయిస్తూ ఉంటే ఎటువంటి ధ్వని వచ్చిందో అటువంటి ధ్వని వచ్చింది. అద్భుతంగా గానం చేశారు గంధర్వులు, అప్సరసలు నాట్యం చేశారు. ఇదిగో భగవంతుడి పెళ్ళికి మొదలైన వాటికి ఎలా అయితే సిగ్గు బిడియం విడిచిపెట్టకుండా చేయాలో అలా అప్సరసలంతా నాట్యం చేశారు. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. ఆకాశం నుంచి అన్ని దిక్కుల నుంచి పువ్వులు గుట్టలుగా కురిశాయట. అసలు మామూలు వర్షం కంటే ఈ వర్షం ఎక్కువగా ఉందన్నారు. ససృజుః పుష్పవర్షాణి, పువ్వులే వర్షంగా కురిశాయి. అసలే అది వర్షాకాలం, పైగా నల్లని మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలు వర్షించే ముందు దేవతలు పుష్పాలు వర్షించారు. ఆ పువ్వులు కూడా సువాసనతో ఉన్నాయి. పువ్వుల్లో ఎక్కడ గొంగళీ పురుగులు ఇలాంటి పురుగులు లేవు. ఈ పువ్వులు ఈ మధ్యన పర్వాలేదు కానీ ఆ మధ్యన నాకు పూలతో అభిషేకం చేశారు. 3 రోజులు ఒళ్ళంతా దురదలు బాబో, హడిలిపోయారు జనం అంతాను. మీలో కొందరు చూశారు అభిషేకం కూడా, దాని నిండా గొంగళీ పురుగులే. ఒద్దు బొర్రు అంటే నెత్తంతా పువ్వులు పోశారు, ఆ పువ్వుల్లోనేమో గొంగళీ పురుగులు. అందువల్ల దేవతలు కురిపించే పువ్వులు ఉంటాయే పరమ సుగంధంతో ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి, పరిమళంతో ఉంటాయి. వాటి మీద వాలేటటువంటి తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయట, అది ఝంకారంలో లేదట ఓంకారంలో ఉందిట. అగ్నులు హోమాగ్నులు హోమగుండములలో పవిత్రంగా స్వచ్ఛంగా ప్రజ్వరిల్లాయి. జనార్దనుడు పుట్టబోతూ ఉంటే ఇంతటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందన్నమాట. ఇంతలో అప్పటిదాకా కాస్త ఏదో ఉరుములు ఉరవడం తప్ప, మేఘములు ఉండడం తప్ప పెద్దగా వర్షం లేని ఆకాశం నుంచి దబ్బా దబ్బా వర్షం కురవడం మొదలుపెట్టింది. కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది. కుండలతో దిమ్మరించినట్టు వర్షం పడుతుందన్నమాట. కుంభము అంటే కుండ. పైనుంచి కుండలతో ఎవరైనా నీళ్లు దిమ్మరిస్తున్నారా అన్నట్టుగా వర్షం కురిస్తే అప్పుడు కుంభవృష్టి అంటారు. ఏనుగులు తొండములతో ఢామ్ ఢామ్ అని నేల మీదకి పైనుంచి నీళ్లు విడిచిపెడుతున్నాయా అన్నట్టుగా నీరు పడిందట. దిగ్గజములు అని 8 ఏనుగులు ఉన్నాయి. అష్టదిక్కుల్లో 8 దిగ్గజాలు ఉంటాయి. ఆ ఏనుగులు తొండంతో నీళ్లు పీల్చుకుని ఒక్కసారి జామ్ అని భూమి మీదకి విడిచిపెడుతుంటే ఎలా ఉంటుంది, అంత వేగంగా వర్షధార భూమి మీద పడడం మొదలెట్టింది. అటువంటి సమయంలో అర్ధరాత్రే అఖిలాధారే జాయమానే జనార్దనే ఫుల్లేంది వర పత్రాభం చతుర్బాహుముదీక్షితం. సరిగ్గా అర్ధరాత్రి, రాత్రి 12 గంటల సమయం దాటి 1-2 సెకండ్లు అయ్యిందిట. ఆ సమయంలో జనార్దనుడు జన్మించబోయే ముందు ఇంతటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇంతలోనే చెరసాలంతా అప్పటి వరకు కటిక చీకటితో చుట్టుపక్కల వాతావరణం అంతా ఉంది కదా, ఎందుకంటే అది కృష్ణపక్షం, పైగా వర్షాకాలం, మేఘాల వల్ల ఎక్కడా వెలుతురు లేదు. ఒక్క చెరసాల మాత్రం, కృష్ణుడు కడుపులో ఉన్నాడు కాబట్టి, దేవకి కడుపులో ఉన్నాడు కాబట్టి దేవకి గర్భంలో నుంచి వస్తున్న కాంతితో వెలుగుతోంది. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, పుట్టి పుట్టడంతో చెరసాలంతా ధగధగ వెలిగిపోయింది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. ఈ పుట్టినటువంటి వాడు ఎలా ఉన్నాడు, అర్ధరాత్రి వేళ 12 గంటలకి పుట్టినటువంటి ఈ పుణ్యాత్ముడు వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది నేత్రాలతో, వేల శిరస్సులతో, చేతులకి కంకణాలతో, భుజకీర్తులతో, నడుము కొట్టాణంతో, బంగారు మొలతాడుతో, కాళ్ళకి బంగారపు గజ్జలతో, మళ్ళీ ఆ గజ్జలకి చిన్న చిన్న మువ్వలతో, ఆ మువ్వలు అటు ఇటు కదులుతూ ఉంటే శబ్దం చేస్తూ ఉండగా మనోహర శబ్దంతో పరమసుందరాకారుడై ముక్కు కళ్ళు చెవులు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు ఏ అవయవం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడి ఉండి దర్శనమిచ్చాడు. అటువంటి పరమాత్ముడిని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. శ్రీవత్స వక్షసుడు ఆయన. వక్షస్థలం మీద శ్రీవత్సం అనే లాంఛనం ఉన్నది, మెడలో కౌస్తుభమణి ఉన్నది, పక్కన లక్ష్మీదేవి వక్షస్థలం మీద వెలిగిపోతోంది. ముందేమో విశ్వరూపంతో దర్శనమిచ్చాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఆ విశ్వరూపం ఉపసంహరించుకుని నాలుగు చేతులతో దర్శనమిచ్చాడు. ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు, మోకాళ్లదాకా వేళ్లాడుతున్న నాలుగు చేతులున్నాయి, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, నల్లని కలువు పువ్వు రంగులో ఉన్నాడు, ముక్కు సంపంగి మొక్కలా ఉన్నది, కంఠం శంఖంలా నున్నగా ఉన్నది, చెవులకు మకర కుండలాలున్నాయి. అటువంటి స్వామి నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉన్నాడు. అటువంటి వాణ్ణి చూచి ఆశ్చర్యపోయాడు. అసలు ఇటువంటి పిల్లలు ఉంటారా? ఇలాంటి పిల్లలు పుడతారని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఏమి సౌందర్యం! చెవులకు కుండలములు, శిరస్సున కిరీటం, రకరకాల ఆభరణాలతో మహాకాంతితో వెలిగిపోతున్నాడు ఈయన. ఇటువంటి పిల్లవాణ్ణి నేను పుత్రుడిగా పొందడమా? ఇది పూర్వజన్మ సుకృతమా లేక భగవంతుని కరుణయా? ఏమీ తెలియటం లేదు. నేను సామాన్యుణ్ణి. ఏదో రాజ్యంలో ఓ ఇల్లు మా బావగారు మా పెద్దలు ఇస్తే దాంట్లో కూర్చుని వేళకింత భోజనం చేస్తూ జీవితం గడుపుతున్నటువంటి వాణ్ణి. అటువంటి సామాన్యుడికి నాకు ఈ అసామాన్యుడైన పరమాత్మని దర్శనం లభించడం ఏమిటి, పైగా ఆయన నాకు కుమారుడిగా పుట్టడం ఏమిటి అని ఆనందంతో పరవశుడైపోయాడు. చూచట్ట, మళ్ళీ చూసట్ట, పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారట. కృష్ణుడు ఆయన చూశాడు, ఈయన కృష్ణుడు చూశాడు. ఒకసారి రెండుసార్లు కాదు, ఆనందంతో చూశాడు. అసలు కళ్ళతో మింగేసేటట్టు చూశాట. చూచి పరవశించిపోయాడు. బక్క చిక్కిపోయి ఉన్నాడు అప్పటిదాకా చెరసాల్లో ఆయన. ఈ దెబ్బతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయాడు. ఇంతలా ఉబ్బిపోయాడు, శరీరం అలా ఉబ్బిపోతుందండో ఆనందం ఎక్కువైపోతే. హఠాత్తుగా మీ దగ్గరికి వచ్చేవాడన్నా మీకు 5 కోట్లు వచ్చాయని చెబితే ఏమైపోతారు? గుండెకి ఇలా పట్టుకుని పడిపోరు. అందుకే హఠాత్తుగా చెప్పకూడదన్నారు. టక్కని చెప్పేస్తే కూడా ఆనంద వార్త కష్టం. అయితే భగవంతుడు పుట్టిన ఆనందం కాబట్టి ఈ ఆనందం వల్ల ఆయనకు అనారోగ్యం రాలేదు, ఆనందం పెరిగిందనమాట. మాకు పూర్వం ఒక మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు అన్నమాట. పాపం ఒక ఆయన ఉండేవాడు, అన్ని అప్పులు చేసి అప్పులు అప్పారావు గారు ఏకంగా లక్షల మీద, ఆ రోజుల్లో లక్షల మీద అప్పు చేశాడు. అప్పు తీర్చలేక హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. ఈ అప్పు ఎందుకు చేశాడు తెలుసా? వచ్చిన జీతం అంతా లాటరీ టిక్కెట్లు కొనేవాట. ఎప్పుడు లాటరీ టిక్కెట్ కొన్నా 1 రూపాయి కూడా వచ్చేది కాదు. ఒకే ఒకసారి మాత్రం 100,000 రూపాయలు లాటరీ కొంటే 1 రూపాయి వచ్చింది టండోయ్. ఆ టిక్కెట్ 10 రూపాయలట. దాంతో ఈయన బకెట్ తనలేదు కానీ హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో పడ్డాడు. పాపం వాళ్ళ ఆవిడ పరమపతివ్రత, ఈయన ఆసుపత్రిలో చేర్చి మా ఆయన అప్పులే తీర్చనా, ఈయన మెడికల్ బిల్లే కట్టనా అని బెంగ పెట్టుకుంటోంది. డాక్టర్ గారేమో, ఏమమ్మా ఇప్పటికే 10,000 బిల్లు అయింది, రూపాయి ఇవ్వట్లేదంటే అవసరమైతే మంగళసూత్రమైనా అమ్మి మీ అప్పు తీరుస్తానండి అందిట. ఇలా ఉండగా ఓ రోజున ఆవిడ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే లాటరీ కంపెనీ వాళ్ళు వచ్చారు. మీ ఆయన మా దగ్గర ఒక టిక్కెట్ కొన్నాడమ్మా, దానికి 10 లక్షలు వచ్చిందని కానీ వీడు ఆశ్చర్యపోయి టిక్కెట్ పట్టుకొచ్చి ఇచ్చింది. ఇదే టిక్కెట్ మీ ఆయన వచ్చి సంతకం పెడితే 10 లక్షలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో ఆయనకి దాదాపు ప్రపంచం అంతా కలిపి 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, ఇంకో 9 లక్షలు మిగులుతాయి. డాక్టర్ గారికేమో 10,000 బిల్లు కట్టాలి చెప్పాను. అప్పట్లో డబ్బుకి విలువ ఎక్కువని ఈవిడికి మతిపోయి, అయ్యా ఈ టిక్కెట్ పుచ్చుకుని మా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉందండి, కానీ డాక్టర్ గారు ఏమని చెప్పారంటే హఠాత్తుగా ఆనందం కలిగించే విషయం చెప్తే మీ ఆయనకి గుండెపోటు వస్తుంది, ఎక్కువ దుఃఖం ఎక్కువ ఆనందం కలిగించే విషయం చెప్పావా మీ ఆయనకి, ఇక ఆయన టిక్కెట్ కాదు బకెట్టే తన్నేస్తాడు, జాగ్రత్త అన్నట్ట. ఎలా చెప్పడం, చెప్పకపోతే డబ్బులు రావు, చెబితే ఆయన ఏమైపోతాడు అనుకుంటూ, సర్లే మీ దగ్గరికి రేపు ఎప్పుడు వస్తాం మీ కంపెనీకి, ముందు మా డాక్టర్ గారి దగ్గరికి వెడతానని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా ఆయన కొన్న లాటరీ టిక్కెట్కి 10 లక్షలు వచ్చిందిట, మీరేమో ఇలాంటి ఆనంద వార్త దుర్వార్త చెప్పొద్దన్నారు, చెబితే మా ఆయనకి ప్రమాదం అన్నారు, ఏం చేయనంటే నేనున్నాను కదా నీకెందుకు, నేనున్నా, నేను మేనేజ్ చేస్తా, నేను డాక్టర్ని, హార్ట్ స్పెషలిస్ట్ని, మీ ఆయనకి మెల్లిగా చెబుతానులేమ్మా అని ఈయన ఆనందంతో. ఎందుకని ఆయన బిల్లు ఆయనకు వస్తుంది కదా పాపం, ఆయన పాపం ఉచితంగా చేసేటప్పటిదాకా ఏదో డబ్బులు వస్తాయి. అందుకని మెల్లిగా ఈ అప్పుల అప్పారావు గారు బెడ్డ మీద పడుకుంటే దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏదో పెద్ద గొప్పగా. ఏమండి అప్పారావు గారు ఆలోచిస్తున్నారంటే, డాక్టర్ గారు యావజ్జీవితం అప్పులు చేశాను, ఆ అప్పుల కంటే మీ మెడికల్ బిల్లు ఎలా చెల్లిస్తాననే వెంగ ఎక్కువగా ఉందండి నాకు అన్నట్ట, అందుకే ఆలోచిస్తున్నాను అన్నట్ట. దానికేముందండి, పెద్ద కష్టమేముంది? మీరు ఎన్నో లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉంటారు కదా, పోనీ ఏ లాటరీ టిక్కెట్ కన్నా అదృష్టం బాగుండో 10 లక్షలు తగిలింది అనుకోండి, బోడి 10,000 అప్పు తీర్చలేరా అన్నట్టు ఈయన మెల్లిగా ప్రస్తావన చేద్దామని. వెంటనే ఆయన ఎగాదిగా చూసి, ఏమి డాక్టర్ గారండి మీరు, 10 లక్షలు నాకు లాటరీ తగలాలే కానీ మీకు 5 లక్షలు తక్షణం ఇచ్చేస్తానన్నట్ట. వెంటనే అన్నారు డాక్టర్ గారు, పడిపోయారు లేవలేదు. ఏమిటని చూస్తే అప్పటికే అయిపోయారు ఆయన. ఇంతలో ఈయన తెల్లబోయి, ఇదేంటి డాక్టర్ గారు పడిపోతున్నారు అనేసరికి కాంపౌండర్ గారు వచ్చి పట్టుకుని డాక్టర్ గారు వెళ్ళిపోయారండి బాబోయ్ మీరేం చెప్పారన్నట్ట. ఇంతలో ఈయన భార్య వచ్చింది. ఆయనతో ఏమన్నారండి అంటే, ఏముంది 10 లక్షలు లాటరీ వస్తే 5 లక్షలు మీకు ఇస్తాను డాక్టర్ గారు అన్నాను, ఇదేంటి ఇలా పడిపోయాడంటే నిజంగానే మీకు 10 లక్షలు వచ్చాయనండి. ఆ 10 లక్షలు వచ్చాయని మెల్లిగా చెప్పడానికి వచ్చాడు, మీరు ఆయన హార్ట్ కంప్లైంట్ సంగతి చూసుకోకుండా ఆనందవార్త చెప్పారు, ఆయన వెళ్ళిపోయాడు అన్నారట. ఎప్పుడు కూడా ఒక స్థాయి దాటి ఆనందం వచ్చినా, ఒక స్థాయి దాటి దుఃఖం వచ్చినా తట్టుకోలేరు జీవులు. కానీ భగవత్ సంబంధమైన ఆనందం ఉందే, ఎంత ఎక్కువైతే అంత ఆరోగ్యం, అంత ఆనందం ఇస్తుంది. అందుకనే పరమానందంతో అంతకంతకీ ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సాహం పొందేట. ఇప్పుడు ఆయన్ని స్తుతించాలి. ఏం మాటలు సరిపోతాయి పరమాత్మను స్తోత్రం చేయటానికి? వేదములు వర్ణించలేని పరమాత్మ, ఉపనిషత్తులు వర్ణించలేని పరమాత్మ సర్వలోకేశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడు. అందుకని వసుదేవుడు యథాశక్తిగా ఇలా అన్నాడు. జాతోసి దేవదేవేశ శంఖచక్రగదాధరం దివ్య రూపమిదం దేవ. ప్రభు పుట్టడంతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఆవిర్భవించావు, సర్వలోకస్వరూపుడివి, విశ్వరూపం చూపించావు, చతుర్భుజాలతో దర్శనమిచ్చావు. ఈ పురిటిల్లోనే చిన్ని గదిలో పుట్టావు నువ్వు, సమస్త లోకములలో వ్యాపించి ఉండే నీవు ఈ చిన్న గదిలో ఎలా ఉన్నావు అనుకుంటున్నాను. లోకములు నీ కడుపులో ఉన్నాయి, ఈ జ్ఞానుడు పొట్టలో, దేవకి కడుపులో ఇంతకాలం ఎలా ఉన్నావో ఇది ఆశ్చర్యం కదా. ఇంతటి నీ రూపాన్ని మేము చూడలేకపోతున్నాం, మా కోసం ప్రసాదేన ఉపసంహర దయతో దీన్ని ఉపసంహరించు, తగ్గించుకో. ఈ చరాచర జగత్తంతా సత్యం మీద ఆధారపడి ఉంది, సత్యమే సమస్త లోకాలకి మూలం, అటువంటి సత్యస్వరూపుడివి నీవు, నీకు నమస్కారం. ఈ సంసారం ఒక చెట్టు, ఈ సంసారం అనే చెట్టు మీద 2 పిట్టలున్నాయి, ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. జీవాత్మ పరమాత్మ అనే 2 పక్షులున్నాయి. పైన పరమాత్మ అనే పక్షి ఈ జీవాత్మ అనే పక్షిని ఎప్పటికప్పుడు రానాయన నా దగ్గరికి రాని పిలుస్తుంది. కానీ ఈ జీవాత్మ అనే పక్షి పరమాత్మ పిలిచినప్పటికీ, ఆయన దగ్గరుంటే తనకి భద్రత ఉన్నప్పటికీ, ఈ కొమ్మ వదిలి రాలేను, ఇక్కడే బాగుంది అనుకుంటుంది. ఈ కొమ్మే ఈ సంసారం. ఈ సంసారంలో ఏం సుఖం ఉన్నది? ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడడు జీవుడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, సంసారంలో ప్రవేశిస్తూ ఉంటాడు, సుఖదుఖాలు పొందుతూ ఉంటాడు. మలమూత్రాలతో నిండిన ఈ శరీరంలో ఏదో సౌకర్యం ఉందనుకుంటాడు, కృశించిపోతాడు. అయినా దీనికి వ్యామోహం పోదు. వీడికి వ్యామోహం పోకపోయినా ఈ సంసారం అనేటటువంటి వృక్షంలో 9 తొర్రలున్నాయి, అంటే నవరంధ్రాలు. ఈ నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచి పక్షి ఎగిరిపోతుంది, ఈ జీవుడనే పక్షి ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోయేటప్పుడైనా శాశ్వతంగా సామాన్యమైన పక్షి గరుత్మంతుడిని చేరాలనుకున్నట్టుగా ఈ జీవుడనే పక్షి పరమాత్మ అనే పక్షిని చేరాలని ఒక్కసారి కోరుకోదు. ఏమి దురదృష్టం! అటువంటి పరమాత్మ వినువు, మాకు భద్రం ఇచ్చేవాడివి, ఈ పురిటింట్లో పుట్టావు, మమ్మల్ని అనుగ్రహించు. దేవకీదేవి 8 మంది పిల్లల్ని కంటుందని, అందులో అష్టమగర్భం తనకి మృత్యువని తెలిసి కంసుడు మమ్మల్ని అందరినీ చాలా కాలం నుంచి చెరసాల పాలు చేశాడు. ఎన్నో కష్టాలు అనుభవించాం, ఈ కష్టాలన్నీ ఇక తొలగినట్టే నీ రాక వల్ల. ప్రభు ఇంతకాలం మమ్మల్ని మేము ఏదో ఆహారంతో పోషించుకున్నాం, రక్షించుకోలేకపోయాం. ఇప్పుడు నువ్వు పుట్టావు పుండరీకక్ష, నిన్ను నువ్వే రక్షించుకో, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అనుగ్రహించు. కొడుకు పుట్టగానే ముందు గుడ్డలతో స్నానం చేయాలంటారు. సచైల స్నానం కుర్యాత్, స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ పుత్రధర్మం ఉపేత్యచ. కొడుకు పుట్టాడు లేక కూతురు పుట్టింది అనే వార్త తెలియగానే ప్రాజ్ఞ, కొంచెమైనా తెలివితేటలు ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నవాడు, అంటే ధర్మశాస్త్రం మీద ఆసక్తి ఉన్నవాడు స్నాయీత, స్నానం చెయ్యాలి. మళ్ళీ ఆ స్నానం కూడా చైలవాన్ కట్టుగుడ్డలతో స్నానం చేయాలట. మన శరీరం మీద ఏ బట్టలు ఉన్నాయో ఆ బట్టలతో స్నానం చేయాలి. కండువా ఉంటే కండువా కూడా తడిపేయాలి. ఒక్క డబ్బులు తడపద్దులండి. కట్టలు ఉంటే 500 కట్టలు మాత్రం పక్కవాడిని నమ్మివ్వండి, వాళ్ళు ఇచ్చేస్తారు తిరిగి మీకు, లేదా బీరువాలో పెట్టుకోండి, భార్యకి ఇవ్వండి. మీరు మాత్రం కట్టుగుడ్డలతో స్నానం చేయాలట. ఇది ధర్మం. నేనేమో చెరసాలలో ఉన్నాను, అసలు నిత్య స్నానమే మాకు కష్టంగా ఉంది. వాడు అనుగ్రహిస్తే తప్ప, ఏ కాపలా వాళ్ళనో బతిమాలుకుంటే వాళ్ళు మమ్మల్ని స్నానం చేయని ఇస్తున్నారు. లేకపోతే మాకు స్నానము లేదు, వేళకు అన్నపానాలు ఉండవు, ఎప్పుడు స్నానమో ఎప్పుడు నిద్రో తెలియదు. అటువంటి మేము ఇప్పుడు నీవు పుట్టిన వెంటనే స్నానం ఎలా చేయగలం? కానీ మార్గం ఉన్నది నాకు. ఆనందం నాలో పెరిగింది, ఈ ఆనందం కన్నీళ్ల రూపంలో వస్తుంది, ఈ ఆనంద రసంలో స్నానం చేస్తున్నాను అని ఆ కన్నీళ్లు నెత్తిమీద చల్లుకున్నట్ట, ఇదే స్నానం అన్నాడు ఆయన. అలాగే తనకి సంతానం కలగగానే ఏదో ఒక దానం చేయాలి. ముఖ్యంగా గోదానం చేసేవారు పూర్వం. ఇంట్లో పిల్లలు పుట్టారనే వార్త వినగానే శక్తిని బట్టి ఒక్కావో రెండావో మూడావులో ఎన్నో కొన్ని ఆవులు దానం చేసేవారు. ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి వెంటనే దానం చేయలేను. నేను చెరసాల నుంచి విముక్తి పొంది కంసుడి భయం లేకుండా హాయిగా ఉన్నప్పుడు, మళ్ళీ కంస భయం ఉన్నంత వరకు దానం చేయలేను, కంస భయం నుంచి విముక్తి పొందాక 10,000 గోవులు దానం చేస్తాను అని మనస్సులో సంకల్పించి దానం చేసేట ఆయన. కృష్ణుడు వింటూ ఉండగా కృష్ణుడి సాక్షిగా 10,000 గోవులు భవిష్యత్తులో దానం చేస్తానన్నాడు ఆయన. ఎంత ధర్మసూక్ష్మం అది. ఒక్కొక్కప్పుడు మనకి దానం చెయ్యాలనిపిస్తుంది, సమయానికి మన దగ్గర డబ్బు ఉండదు, అందుకని ముందు సంకల్పం చెప్పుకొని భవిష్యత్తులు ఇస్తానడుకుని ఇచ్చేయాలట. నిజంగానే వసుదేవుడు కృష్ణుడు కంసుడిని చంపేసిన తర్వాత 10,000 గోవులు దానం చేస్తానని మొక్కుకున్నవాడు 10,00,000 గోవులు దానం చేశాడు. అంత వడ్డీతో సైతంగా దానం చేశాడు. అది మహాత్ముల లక్షణం. పోతన గారు కూడా ఈ విష్ణు పురాణంలోని తృతీయోధ్యాయంలోని శ్లోకాలకు అనువాదం చేస్తూ భాగవతంలో స్నానము చేయగరామిని ఆనంద రసాబ్ధిమగ్నుడై విప్రులకున్ ధేనువుల 10,000 మానసమున ధారవోసె మరి ఇచ్చుటకున్. స్నానం చేయడానికి వీలు లేకపోవటం వల్ల ఆనందరసంలో మునిగాడు, ఆనంద రససాగరంలో మునిగాడు. ధేనువులు 10,000 మనస్సులోనే భవిష్యత్తులో ఇస్తాను అని మొక్కుకున్నాడు అన్నారు. ఈ విన్నాక కృష్ణుడు దేవకి కేసు చూశాడు. ఇప్పుడు దేవకి ఏమన్నది, చాలా అందమైన చిన్న స్తోత్రం చేసింది. యోనంత రూపోఖిల విశ్వరూపో గర్భేపి లోకాన్ వపుషా బిభర్తి ప్రసీదతాం ఏష సదేవదేవః యో మాయయా ఆవిష్కృత బాలరూపః. అనంతరూపుడివి నువ్వు, అనేక రూపములు నీకున్నాయి. ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉంటావు. విశ్వమే నీవు, నీవే విశ్వం. మీ ఇద్దరికీ తేడా లేదు. విశ్వంబు విష్ణుండు, విష్ణుండు విశ్వంబు, వేరేమియును లేదు విశ్వమందు. విష్ణువే విశ్వం, విశ్వమే విష్ణుడు. ఈ ఇద్దరికీ తేడా లేదు, మరేమీ లేదు ఈ చరాచర జగత్తులో. అంతటి వాడివి గర్భే అపి, ఈ గర్భంలో ఎలా ఉన్నావు ఇంతకాలం ఇంత చిన్న రూపంతో, ఎలా సూక్ష్మం చేయగలిగావు? కాస్త శరీరం పెరిగితే పొట్ట తగ్గించుకోవడానికి చాలా వ్యాయామాలు చేస్తారే, కానీ ఆ పొట్ట తగ్గదే. అటువంటిది ఇంతటి లోకవ్యాపకుడవైన నీవు ఈ చిన్న శరీరముతో ఎలా ఇన్నాళ్ళు నా కడుపులో ఉన్నావో తెలియక ఆశ్చర్యపోతున్నాను. ప్రభు, నీ మాయతో బాలరూపం ధరించి మమ్మ అనుగ్రహిస్తున్నావు, అటువంటి నీకు నమస్కారం. ప్రసీదతాం, రక్షింతువుగాక, మమ్మల్ని రక్షించు. నీవు పుట్టావనే వార్త తెలిస్తే కంసుడు హుటాహుటిని ఇక్కడికి వస్తాడు, నిన్ను చంపుతాడు, మమ్మల్ని హింసిస్తాడు. నిన్ను మేము రక్షించలేము, మమ్మల్ని మేము రక్షించుకోలేము, నిన్ను నీవే రక్షించుకుంటూ మమ్మల్ని కాపాడు అనగానే వెంటనే ఆయన భగవంతుడు, అవ్వా మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను వినండి. మహాపుణ్యం చేస్తే తప్ప నేను ఎవరికి పుత్రుడిగా పుట్టను, పుట్టినా నా దర్శనం అవ్వదు. మీకు కూడా పూర్వజన్మ రహస్యం ఉన్నది. మనువులలో మొదటి మనువు స్వయంభువ మనువు. స్వయంభువ మనువు కాలంలో పురుషిణి అని ఒక పరమ పతివ్రత ఉన్నది, ఆవిడే నీవు. ఈ వసుదేవుడు ఆ కాలంలో సుతపుడు అని ఒక ప్రజాపతి బ్రహ్మమానసపుత్రుడు, మీరిద్దరూ దంపతులై 5000 సంవత్సరముల పాటు మహాతపస్సు చేశారు నా కోసం. నారాయణ మంత్ర జపం చేస్తూ 5000 సంవత్సరములు కేవలం ఆకులు అలములు తింటూ తపస్సు చేశారు. ఆకులంటే తెలుసు, అలములు అంటారు ఏమిటని చంద్రక అనుమానం. కొన్ని వేళ్ళు ఉంటాయి, మూలికల వంటి వేళ్ళు, ఆ వేళ్ళు కూడా తిని తపస్సు చేసేవారట. ఆ వేరు నోట్లో వేసుకుని నవిలేస్తే ఓ రకమైన శక్తి వస్తుందన్నమాట. అందుకని ఆకులు అలములు, ఆకులతో పాటు చెట్ల వేళ్ళు కూడా తినేవారు అన్నమాట. అవి దుంపల్లో ఉంటాయి, అలాగని దుంప తెంచవు, ఆరోగ్యం ఇస్తాయి. అటువంటివి తిని 5000 సంవత్సరములు తపస్సు చేశారు అని విష్ణు పురాణం అంటోంది. కానీ భాగవతంలో 12000 సంవత్సరాలు ఉన్నది. ఈ రెంటికి తేడా ఏమిటంటే, ఈ 5000 సంవత్సరాలు అనేది దివ్య సంవత్సరములు, 12000 సంవత్సరాలు మానవ సంవత్సరాలు. అందువల్ల ఈ తేడా వచ్చిందిట. అందువల్ల వీటి గురించి ఎక్కువ పట్టించుకోకండి. సంవత్సరాలకి ఏముంది, వాళ్ళు తపస్సు చేశారన్నది ఖాయం. ఒక్కోసారి మనం మర్చిపోయి పాత పురాణాల్లోనే భారతం గురువుగారు 40 రోజులు చెప్పారంటే అక్కడ అర్థం 40 రోజులు తక్కువ చెప్పారని, 54 రోజులు చెప్పి ఉండొచ్చు కాక. వ్యవహారంలో రాసేటప్పుడు ఎక్కడో చిన్న చితగా మార్పు వస్తాయి. కాబట్టి కాలం గురించి కాకుండా తపస్సునికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ మంది సంఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నమాట, అవి ఎక్కువ పట్టించుకోకర్లా. ఎందుకంటే పురాణములను వ్యాసుడు రాశాక వాటిని మళ్ళీ తాళపత్రాల మీద ఎవరు పడితే వాళ్ళు రాశారు, పంచిపెట్టారు లోకంలో. అప్పట్లో ప్రింటింగ్ లేదు కదా, ఆ రాయడంలో ఎన్నో మార్పులు వచ్చాయి, పాఠాంతరాలు. నేను చెప్పిన శ్లోకాలే కింద రాసిపెట్టేవాడు నాకు తెలియకుండా కొత్త పాఠాంతరం రాస్తున్నాడు. నేను ఒక పద్యం చెప్పాను అనుకోండి, అందులో ఉండేది ఒకటి వీడు కింద ఇంకోటి మారుస్తాడు. ఈ కాలంలోనే ఇన్ని మార్పులు వస్తుంటే ఇంకా ప్రింటింగ్ మిస్టేక్స్ అని ఉంటాయి, అవి మరీ దారుణం, అతి భయంకరం అన్నమాట. అక్కడ ఒక చోట ఆర్తి అని ఉంటే అర్తి అని రాశాడు ఒకడు. ఈ అర్తి ఏమిటో తెలియదు నాకు. ఇంక ఎలా పడితే అలా ఉంటాయన్నమాట, మరీ విచిత్రంగా ఉంటాయి ఈ అచ్చుతప్పులు, అప్పుతచ్చులు. అచ్చుతప్పులను సవరిస్తున్నామని రాశాడు ఒకడు, అచ్చుతప్పులు బదులు అప్పుతచ్చులు సవరిస్తున్నామని రాశాడు. అక్కడ మళ్ళీ అది అదో తప్పు. అలాగా కాలప్రభావం వల్ల మార్పు వచ్చింది కాబట్టి 12000 5000 అనేది పక్కకు పెడితే, ఆ కాలంలో వాళ్ళు కేవలం ఆకులు అలములు తింటూ అంత కఠోర తపస్సు చేశారు. ఆ తపస్సునకు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమైతే శాశ్వతమైన ముక్తి కోరుకోక ఇంకా వాళ్ళల్లో కొంత కర్మ వాసన ఉండడం వల్ల, కోరికలు ఉండడం వల్ల ఆయన్ను చూచి స్తుతించి వాళ్ళు ఇలా అన్నారట, పుత్ర 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 అని పలికి నీ వంటి కొడుకు కావాలి అన్నారు. నిజంగా నా దర్శనం అయితే దుర్గమమైన అంత తేలికగా పొందలేనటువంటి అపవర్గాన్ని పొందాలి, ముక్తిని అడగాలి. కానీ నా మాయ మిమ్మల్ని ఆవరించింది, నన్ను చూడగానే నా వంటి కొడుకు కావాలని కోరారు. కొడుకు కావాలని పోయి ఒకసారి అన్నారా, 3 సార్లు పుత్ర 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 అన్నారు. అప్పుడు నేను నవ్వి తథాస్తు, మీకు నేను 3 జన్మల్లో కొడుకుగా పుడతాను, నా వంటి కొడుకు అన్నారు కాబట్టి అది కష్టం, నా వంటి వాడు ఎవడు ఉండడు నేను తప్ప, నా వంటి వాడు మరొకడు ఎవడు ఉంటాడు, విష్ణువుకి సాటి విష్ణువే. గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరితి అనన్వయాలంకారం అంటారు దీన్ని. ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చడం దానికి అదే సాటి. అందుకని ఆకాశాన్ని దేంతో పోలుస్తాం, ఆకాశం అంటే మా ఆడిటోరియం అంత ఉందండి అంటాడు ఎవడన్నా, వాడు ఎంత తెలివి తక్కువ వాడు. ఆకాశం ఆకాశమే, సముద్రాన్ని పట్టుకొచ్చి నల్ల చెరువు అంత ఉందండి అంటే తెల్లబోతాం. నల్ల చెరువు ఎక్కడ, తెల్ల చెరువు ఎక్కడ, సముద్రం ఎక్కడ, సముద్రాన్ని సముద్రంతో పోల్చాలి. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధం ఏట, ఇక మళ్ళీ దాన్ని ఎవరితోటి పోల్చలేము. అలాగే పరమాత్మ వంటివాడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు, ఆయన పరమాత్మే, ఇంకోడెవడు ఉండడు. అందుకని నేనే నా అంశతో మీకు 3 జన్మలలో పుత్రుడినై పుడతాను అని వరమిచ్చాను. ఆ వరాన్ని నిలబెట్టుకుంటూ మొదటి జన్మలో మీ ఇద్దరికీ నేను పృశ్ని గర్భుడు అనే పేరుతో పుట్టాను. ఈవిడ పేరు పృశ్ని, ఆయన సుతపుడు, తల్లి పేరు మీదుగా పృశ్ని గర్భుడు అని పిలువబడ్డాడు. అప్పుడు ఆయన తెల్లగా ఉండేవాట. ఆ కాలంలో 12000 సంవత్సరాలు భూమండలం మీద ఉండి మిమ్మల్ని ఆనందపెట్టాను. ఇక 2వ జన్మ అదితి కశ్యపుడు అనే పేరుతో మీ ఇద్దరు జన్మించారు. ఈ రెండవ జన్మలో మీ ఇద్దరికీ నేను ఎర్రని రంగుతో, తామర పువ్వు వంటి రంగుతో పొట్టిగా పుట్టాను. వామనుండి గనక నేను, నన్ను వామనుడు అన్నారు. ఇంద్రుడికి తమ్ముండి గనక ఉపేంద్రుడు అన్నారు. ఈ రెండవ జన్మలో ఇంద్రుడికి సామ్రాజ్యం ఇవ్వడానికి అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగులు దానం పుచ్చుకుని ముల్లోకాలు ఆక్రమించి ఇంద్రుడికి తిరిగి రాజ్యమిచ్చి ఆ తర్వాత మిమ్మల్ని ఆనందపెట్టాను. రెండవ అవతారంలో పట్టుమని సంవత్సరకాలం మాత్రమే భూమండలంలో ఉన్నట్టు ఆయన, అంతకంటే ఎక్కువ లేడు. ఉపనయనం అవ్వడం, వెంటనే రావడం, ఈయన దగ్గర నుంచి వెళ్ళడం, ఆ సామ్రాజ్యం ఇవ్వడం అంతా సంవత్సరంలోపు జరిగిపోయింది. ఈ సంవత్సరకాలం కంటే ఎక్కువ కాలం అవతారం లేదు. ఆ అవతారంలో ఎర్రని రంగుతో ఉన్నాను, ధవళ అరుణ. ఇప్పుడు కృష్ణవర్ణంలో పుట్టాను. ఇప్పుడు మీ ఇద్దరు మళ్ళీ ఒకప్పుడు పృశ్ని సుతపుడు, తర్వాత అదితి కశ్యపుడు, ఇప్పుడు దేవకి వసుదేవులుగా పుట్టారు. ఈ జన్మలో కూడా పూర్వం మీకిచ్చిన వరం ఏమాత్రం తప్పకుండా మీకు నేను కుమారుణ్ణి పుట్టాను. ఈ జన్మలో నల్లగా ఉంటాను. మొదటి జన్మలో 12,000 సంవత్సరాలు, రెండవ జన్మలో కొద్ది తక్కువగా సంవత్సరం జీవించాను. ఈ జన్మలో 125 ఏళ్ళు భూమి మీద ఉంటాను. ధర్మ సంస్థాపన చేస్తాను, మిమ్మల్ని అనుగ్రహిస్తాను. మీరు నన్ను ఎప్పుడూ కొడుకని, ఒక్కొక్కప్పుడు పరమానంద స్వరూపుడని, ఎప్పుడు నందనుడని లేక పరమానందనుడని పిలుస్తారు. నా పరమ కృప వల్ల, నా దయ వల్ల మీకు మళ్ళీ జన్మ రాదు. మీకు నేను పుట్టను. ఇదే మీకు ఆఖరి జన్మ, నాకు మీ కడుపున పుట్టడం ఆఖర. ఇంకోసారి అవతరిస్తే వేరే వాళ్ళకి జన్మిస్తాను తప్ప మీకు జన్మించను. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. భవము నందరు మేరల్, మీరు భవము పొందరు. మీయందెప్పటికీ లేదు జన్మమిటపై నాకు, నాకు కూడా ఇక మళ్ళీ మీ ఇద్దరి వల్ల జన్మించే అవకాశం లేదు. ఈ కాలంలో వీలున్నంత వరకు నేను కనపడినా కనబడకపోయినా కృష్ణ, వాసుదేవ, పరంధామ అని నన్ను జపించండి. నాకు నామస్మరణం అంటే చాలా ఇష్టం. హరి కృష్ణ హరి కృష్ణ అంటూ ఉండండి. అదే సంస్కృతంలో హరిహి అనేది సంబోధనలో హరే, కృష్ణ శబ్దం సంబోధనలో కృష్ణ. అందుకే హరే కృష్ణ 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 హరే హరే అంటున్నాం. అది సంబోధించుట అంటే పిలుచుట అని అర్థం అన్నమాట. హరే అంటే ఓ హరి, కృష్ణ ఓ కృష్ణ అని పిలుస్తున్నాం అన్నమాట. దాన్ని ఏమంటాం? సంబోధన అంటాం. ఇలా సంబోధించి మీరు తరిస్తారు. నేను ఇక్కడ ఉండను అని చేయవలసిన పనులు వాళ్ళకి చెప్పి చూస్తూ ఉండగా టక్కున మళ్ళీ పసిపావలుడిగా మారిపోయాడు, చిన్న బాలుడిగా మారిపోయాడు. ఇంతకు పూర్వం మహాకాంతితో 4 చేతులతో కనబడి ఇంత సందేశం ఇచ్చినవాడు మళ్ళీ సాధారణ బాలుడైపోయాడు ఏమి మాయా అనుకున్నట్టు వసుదేవుడు. కానీ కృష్ణుడు చెప్పిన కర్తవ్యం మర్చిపోకుండా ఆయన రహస్యంగా చెవిలో చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని కృష్ణుడి దగ్గరికి రావడంతో చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు వాటంతటవే రాలి కింద పడిపోయాయి, విరిగిపోయాయి. సంసారం అనేటటువంటి సంకెళ్ళు తుంచే పరమాత్మని దగ్గర ఈ సంకెళ్ళో లెక్క అన్నారు. సంసారమే పెద్ద శృంఖలం, ఇదే పెద్ద సంఖ్యలు. ఈ సంకెళ్ళలోంచి బయటపడలేము. కాళ్ళకి పుత్ర వ్యామోహం అనే సంకెళ్ళ, చేతులకి బంధువులు అనే వ్యామోహం అనేటటువంటి సంకెళ్ళు, మనస్సులో భార్య ధనము అనే సంకెళ్ళు, ఇంకా మిగతా శరీర అవయవాల్లో గృహం ధనం అనే సంకెళ్ళు ఉంటాయట. ఈ సంకెళ్ళల్లో నుంచి ఎప్పటికీ బయటపడలేము. అందుకే జీవుడు ఎప్పుడూ శృంఖలాబద్ధ, సంకెళ్ళ చేత బంధింపబడి ఉంటాడు అన్నారు. ఏదో మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెడితే మీరు అన్నీ విడిచిపెట్టేసిన వాళ్ళు. మీకు అసలు గృహ వ్యామోహం, భార్యాభర్తల వ్యామోహం, ఏ వ్యామోహం లేదు కాబట్టి 6:20కినే వస్తే పాపం 6 వచ్చి కుర్చీలన్నీ నింపేస్తున్నారు. మీలాంటి పుణ్యాత్ములు ఏ శృంఖలాబద్ధులు కాదు. కానీ సహజంగా ప్రతివాడు సంసారంలో బంధింపబడి ఉంటాడు. ఆ బంధనమును కూడా తొలగించే పరమాత్ముని ముందు ఈ శృంఖలాలు తమంత తామే తెగి కింద పడిపోయాయి. అప్పుడు ఆ కుర్రవాణ్ణి 2 చేతులతో ఎత్తుకుని ఇలా వక్షస్థలం మీద అడ్డంగా పెట్టుకున్నట్ట. మనకి సినిమాల్లో చూపించినట్టుగా గంప వచ్చింది, మళ్ళీ గంపలో పువ్వులు కూడా వేశారు ఎవరు, ఆ గంపలో పడుకోబెట్టారు, గంపని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇవన్నీ కబుర్లు. చేత్తో ఇలా రొమ్ములకు అడ్డంగా పెట్టుకుని బయలుదేరాడు ఆయన. ఇంతలో అక్కడికి ఆదిశేషుడు వచ్చాడు, సహస్రపణి వచ్చాడు. వచ్చి తలుపులు తోకతో తూస్తూ ఈయన వెంట బయలుదేరాడు. 1000 పడగలతో ఆయనకు గొడుగు పట్టాడు. మొత్తం కాపలా వాళ్ళంతా గాఢంగా నిద్రపోతున్నారు. తొక్కినా ఎవడైనా వాళ్ళకి మెలకు రావట్లేదట, పొట్ట తొక్కేసినా తిరగట్లేదు. అలా చెత్త గుట్టల్లో పడుకుని నిద్రపోతున్నారు అనమాట. ఒకటే గుర్రు అంటుంటే ఆ గుర్రుకి మొత్తం రాళ్ళు కూడా పగిలిపోయేటట్టున్నాయి. ఆ చెరసాల దగ్గర వరుసగా 7 ప్రాకారాలు ఉండేవి అప్పట్లో, 7 రకాల తలుపులు. అవన్నీ ఔరంగజేబు పగలగొట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఏమీ లేవు మనకి. ఔరంగజేబు చేసిన మహాపాపాల్లో మధుర శ్రీకృష్ణ జన్మస్థానం కూడా ధ్వంసం చేసి పక్కనే మసీదు కట్టాడు. కాశీ విశ్వనాథ ఆలయం పడగొట్టి అక్కడ మసీదు కట్టాడు. అన్నిటికీ తగిన వస్తాయి కదా. ఇప్పుడు ఆ ప్రాకారాలన్నీ తోసుకుంటూ మళ్ళీ తోకతో వెనక్కి తోసి కృష్ణుడి వెంట ఆదిశేషుడు వచ్చాడు. ఆకాశం మేఘావృతం అవ్వడమే కాక భోరును వర్షం కురుస్తుందని చెప్పాం కదా. ఎంత వర్షం వచ్చినా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిని ఆయన చెప్పినట్టుగా రేపల్లెలో దించాలి అని వర్షంలోకి అడుగుపెట్టాడు వసుదేవుడు. ఆ సమయంలో అంత వర్షం పడుతోంది కదా, కానీ ఒక్క చుక్క కూడా కృష్ణుడి మీద కానీ వసుదేవుడి మీద కానీ పడలేదట. కారణం 1000 పడగలని గొడుగు కింద పెట్టాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు అంతటి వాడు, గొడుగు పడితే పడగలతో నీరు చుక్క పడలేదు. ఆకాశంలో గొడుగు కనపడదు, కానీ వర్షం చుక్క మీద పడ్డవు. దాంతో ఆశ్చర్యపోయి వసుదేవుడు, ఇంత వర్షం కురుస్తోంది, నా ముందు వెనక పడుతోంది, కాళ్ళ మీద చిందుతున్నాయి తప్ప శిరస్సు మీద కానీ పిల్లవాడి మీద కానీ వీపు మీద కానీ చేతుల మీద కానీ వర్షం పడటం లేదు, ఏం మాయా, ఇదే కృష్ణమాయ అనుకున్నట్ట. ఈ ఆదిశేషుడు కనపడటం లేదు గనక మహావేగంగా నడుచుకుంటూ యమునా నది దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ సమయంలో యమునా నది మహాసముద్రంలో ఉప్పొంగిపోతోంది. యమునా నదికి శ్రావణ భాద్రపద మాసాల్లో చాలా గొప్ప వరద వస్తుంది. ఆ టైంలో దాన్ని చూడలేం బాబు, భయంకరంగా ఉండదు. అప్పుడు ఈత కొట్టడానికి వెళ్ళడం అంటే ఇంకా జీవితం మీద రోత పుట్టిన వాడే ఈత కొట్టాలి. అది సముద్రంలో ఉంటుంది. మీలో కొంతమంది అప్పుడప్పుడు గంగానది కొడుతున్నారా కాశీకి? సెప్టెంబర్లో వెళ్ళుంటే తెలుస్తుంది మీకు ఎవరికైనా. ఆ టైంలో గంగానది ఎలా ఉంటుంది, ఓరి దేవుడో స్నానం చేయగలమా? మేము ఎన్నో పర్యాయాలు వెళ్ళాం. ఆ ఒడ్డు మీద మెట్టు మీద కూర్చుని నీళ్లు పోసుకునే తప్ప మెట్టు దిగాడా ఇంకా వాడి జీవితంలో గట్టెక్కడం. అలా ఉంటుంది. అందుకే గంగవెర్రులు అంటారు దాన్ని. భయంకరమైన ప్రవాహం అది. అటువంటి ప్రవాహంలో యమునా నది దగ్గరకు వచ్చాడు ఆయన. తీరా యమునా నది దగ్గరికి వచ్చి ఎలా అడుగు పెట్టాలని ఏమాత్రం ఆలోచించలేదు. శ్రీకృష్ణుడు భగవంతుడు నా చేతిలో ఉన్నాడు, ఆయన అనుగ్రహం వల్ల చినుకు నెత్తి మీద పడలేదు, నేను తడవలేదు. అటువంటిది ఈ యమున నన్నేం చేస్తుందని దర్జాగా యమునా నదిలో కాలు పెట్టాడు ఆయన. వెంటనే యమునా నది అలా రెండుగా చీలిపోయి దారిచ్చేసిందిట. ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేసునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. పూర్వం ఈ శ్రీకృష్ణుడు రామావతారంలో ఉండగా సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్ర దారిమ్మన్నాడు. సముద్రుడు దారివ్వకపోతే మండి రామబాణం ఎక్కుబెట్టాడు, బ్రహ్మాస్త్రం ఎక్కుబెట్టాడు. దాంతో సముద్రుడు గదగదలాడి, నేను సముద్రాన్ని స్తంభించడం ధర్మం కాదు, వంతెన కట్టుకు వెళ్ళు అని మార్గం చూపించాడు. ఇప్పుడు అవతారం మారింది. ఇప్పుడు పూర్ణంగా మహిమలతో పుట్టాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, యమునానది నేను దారివ్వను, బ్రిడ్జి కట్టుకు వెళ్ళడం లేదు, రెండుగా చీలిపోయి నేలంతా గట్టిగా చేసి వెళ్ళిపోయిందిట. అందుకే పరిపూర్ణ అవతారం అన్నారు దీన్ని. ఆ మధ్యలోంచి హాయిగా నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయంలో వ్రేపల్లెలో కృష్ణుడు పుట్టినప్పుడే యశోదాదేవికి యోగమాయ ఆడపిల్లగా పుట్టింది. పరమసుందరి యోగమాయ, మహామాయ, జగన్మాత. ఆవిడ పుట్టిన విషయం యశోదకి తెలియదు, ఎందుకంటే యోగమాయా ప్రభావంతో ఆవిడ గాఢంగా నిద్రపోతోంది. ఆవులు, కుక్కలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ నిద్రపోతూనే ఉన్నారట. మహామాయ కదా అది. అందుకే యశోదకి ప్రసవం అవ్వడం గుర్తుంది, కానీ ఆ ప్రసవానంతరం తనకి పుట్టింది ఆడ మగ అని తెలియదు. ఇప్పుడు కృష్ణుడు అక్కడికి తీసుకొచ్చి కృష్ణ ప్రభావంతో యశోద ఉన్న చోటికి ఏ మాత్రం తడువుకోకుండా వచ్చి, మళ్ళీ చీకట్లో తడువుకోవాలి కదా, అవేం లేకుండా వచ్చి కృష్ణుణ్ణి ఆవిడ పక్కన పడుకోబెట్టి వెలిగిపోతున్న యోగమాయని చేతిలోకి తీసుకుని, అమ్మా నీ దర్శనం కూడా అయింది, పరమాత్మ దర్శనమైంది, పరమేశ్వరి దర్శనం అయ్యిందని ఆవిడ వెంట పెట్టుకుని మళ్ళీ వచ్చాడు. ఈసారి అమ్మవారు ఉంది కదా, అందువల్ల కూడా యమునా నది మళ్ళీ రెండుగా చీలి దారిచ్చింది. ఆ నదిలోంచి దాటి ఒడ్డుకు రావడంతో నది కలిసిపోయి మళ్ళీ వేగంగా ప్రవహించి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది అది. ప్రకాశ ఉద్ధత తుంగ భంగ ధర ఆశాకలిత అన్నారు. మంచి తళ్ళతళ్ళ వెరిసిపోతూ ఆకాశమంతెత్తుగా, ఏది సముద్రమో ఏది ఆకాశమో ఏది నదో తెలియనంత ఎత్తుగా కెరటాలతో వెళ్ళిపోతుందన్నమాట అనేది. అలా ప్రవాహం వెళ్ళిపోతూనే ఉందిట. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని ఎత్తుకుని చెరసాల్లో ప్రవేశించాడు ఆయన. అక్కడ దాకా కూడా వచ్చిన ఆదిశేషుడు, తడిసిపోకుండా అమ్మవారికి అయ్యవారికి కూడా పడగలు పట్టిన ఆయన అదృశ్యమైపోయాడు. తలుపులు వాటంతటవే మళ్ళీ మూసుకుపోయాయి. తలుపులకు ఉన్న తాళాలు టిక్ 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 అని కింద నుంచి లేచొచ్చి మాయాబజార్లోలాగా వాటికి అతుక్కుపోయాయి. ఎవడో వేసినట్టుగా వెళ్ళిపోయాయి. ఇంకేముంది, ఈ విధంగా తాళాలు బిగుసుకుపోగానే అందరూ నిద్రపోతున్న వాళ్ళని చూసింది పాప. తాళాలు బిగుసుకోవడం చూసింది, ఇంకా పర్వాలేదు అనుకున్నది. సంఖ్యళ్ళు కూడా దేవకికి వసుదేవుడికి యథాప్రకారంగా తగులుకున్నాయి. ఇప్పుడు ఏడవడం మొదలెట్టింది రెండోయ్. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉంది ఆవిడ, మారు మాట్లాడకుండా ఉన్నది. ఇంక ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది, అందుకని బేర మండ మొదలెట్టింది. అమ్మవారు కూడా వచ్చిన పని అయిపోయింది కనుక అరవడం మొదలెట్టింది. మళ్ళీ ఫోన్లో ఎన్ని రకాల టోన్లు అండి బాబు. అయ్యి బాబు, కొన్ని కొన్ని టోన్లు వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది అనమాట. ఇలాంటి టోన్లు కూడా ఉంటాయని ఇంకా అంతకుమించి చెప్పడం కూడా అనవసరం అనుకోండి, చెప్పిన అర్థం కాదు. ఈ విధంగా అమ్మవారు బేరం అన్నది. అమ్మవారు ఏడుస్తున్నటువంటి ఆ శబ్దం విని కాపల వాళ్ళు టక్కున లేచి నిలబడ్డారు. ఒరే, మనందరం గాఢంగా నిద్రపోయాం, లోపల దేవకీదేవికి ప్రసవం అయ్యింది, పిల్ల కూడా ఏడుస్తున్నది, బాలధ్వని బాలధ్వనిలో లేదు పెద్ద ధ్వనిలో ఉంది అనుకున్నారట వాళ్ళు. ఇప్పుడు మనం నిద్రపోయిన విషయం కంసుడికి తెలిస్తే కంసుడు మనందరి తలకాయలు తీసేస్తాడు. కాబట్టి గప్చుప్పుగా మనం నిద్రపోయామని చెప్పద్దు. కంటిలో ఒత్తులు వేసుకుని వెరిగి కాపలోకి వస్తున్నామని చెబుదాం. కంటిలో ఒత్తులు వేసుకుంటే నిద్ర పట్టదు, రెప్ప పడదు. పూర్వం కళ్ళకలకు వస్తే కంట్లో పేరుడు ఒత్తులను వేసేవారు, అది వేస్తే కాసేపు కళ్ళలో మూతలు పడవు, కానీ దానివల్ల చాలా లాభం. అందుకని అప్పటి నుంచి కంట్లో ఒత్తులు వేసుకోవడం అనే మాట పుట్టింది. అలాగే కాపలోకి వస్తున్నామని చెబుదాం. ఎవరన్నా వ్యతిరేకంగా చెప్పారా వాళ్ళకి శిరశ్ఛేదం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట. అనుకుని ఒరే, తక్కిన విషయాలు పక్కన పెట్టండి, ఈ తలుపులకి తాళాలు ఉన్నాయో లేదో చూడండి అన్నాడు ఒకడు. తాళములన్నీ యథాతథంగా ఉన్నాయి కాబట్టి ఇందులో వాళ్ళు బయటకు వెళ్ళలేదు, ఇంకా మనం ధైర్యంగా ఉండవచ్చు అనుకున్నారట. వెంటనే వాళ్ళు కంసయా వేదయా మాసుహు, కంసాయా వేదయా మాసుహు దేవకీ ప్రసవం ద్విజ. కొంతమంది ఏమో అక్కడే కాపలా ఉన్నారు, మరికొంతమంది పరుగు పరుగున కంసుడి దగ్గరికి వెళ్ళారు. కంస మహారాజా లే అన్నారు. అప్పటికి కంసుడు కూడా తన మందిరంలో గాఢంగా నిద్రపోతున్నాడు. అలా నిద్రపోతున్న వాడిని లేపేశారట వాళ్ళు. ఆ సమయంలో వాడు ఎలా ఉన్నాడో తెలిసిన, ఈ కృష్ణుడు పుడతాడనే భయంతో సరిగ్గా నిద్రపోక జుట్టు విరబోసుకుని బట్టలు ఊడిపోతూ ఉండగా గురక పెడుతూ నిద్రపోయి పోక విచిత్రంగా ఉన్నాడు వాడు. వాడో రాక్షసుల్లో ఉన్నాడు ఇంకో రాక్షసులాగా. అటువంటి వాడిని తట్టి లేపగానే వాడు ఉలిక్కిపడి ఎవరు ఎవరు అని కత్తి తీసేట. మేమండి చెరసాలకి కాపలా ఉన్నవాళ్ళం, ఇప్పుడే దేవకీదేవి ప్రసవించింది, పిల్లవాడు బేరమని ఏడుస్తున్నాడు, గొంతు మాత్రం కొంచెం సన్నగా ఉన్నా గట్టిగా ఉందండోయ్, మీరు రావాలనగానే టక్కన లేచాడు. ఊడిపోతున్న పంచి గట్టిగా బిగించుకోకుండా వచ్చేస్తూ గట్టిగా పట్టుకుని మళ్ళీ ఈ పంచి బిగించి కట్టుకునేలోపు అక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో అలాగే పట్టుకుని ఓ చేత్తో కత్తి పట్టుకుని బయలుదేరాడు. కొంతమంది అంతే, కట్టుకున్న పంచి ఊడిపోతుంది అంటే అస్తమాట. అసలు పంచి ఒకసారి కట్టామంటే ఇక మళ్ళీ మనం ఇప్పేదాకా ఓడకూడదు, అది కట్టుకోవడం అంటే. అస్తమాట ఊడిపోవడం దిక్కుమాలింది, గుమ్మడికాయకి చుట్టినట్టుగా పంచి చుట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది మరి. ఆ మధ్యన ఒకడన్నాడు, ఈ బాధ పడలేకపోతున్నామండి, ఈ పంచె ఊడిపోతుంది, పంచెని మనం పట్టుకోవాల్సి వస్తుంది, అదే ఫ్యాంట్ అయితే మనల్ని పట్టుకుంటుంది అన్నాడు. అది నిజమే, మరి ఫ్యాంటు జీవాత్మ సంసారం, అది మనల్ని పట్టుకుంటుంది. పంచ పరమాత్మ, పరమాత్మను మనం పట్టుకోవాలి, అందువల్ల పంచని పట్టుకుంటే ఎప్పుడు అంతే. ఫ్యాంట్ అంటే ఎప్పుడు సంసారం అన్నవాడు, ఈ భయంకరమైన జీవాత్మలవి. అంతే. ఇప్పుడు సంసారాన్ని మనం పట్టుకోవాలి, పట్టుకుంటే అది గట్టిగా పట్టుకుంటుంది. అదే పంచ పరమాత్మ కదా, ఆయన ఎప్పుడు వదిలేస్తాడు. అందుకే పంచి కట్టుకున్న వాళ్ళందరికీ ఊడిపోవడానికి గల కారణం ఆయన పరమాత్మ. ఒరే నీ పాటలు పడరా నువ్వే నన్ను పట్టుకో అంటాడు. మనం గట్టిగా బిగించి పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన మన వెంట వస్తాడు. కాబట్టి ఇక మీద పంచ పరమాత్మ ప్యాంటు జీవాత్మ. జీవాత్మలు వద్దన్న పట్టుకుంటాయి మనల్ని దెయ్యాల్లాగా. అదే పరమాత్మ అంత తెలియక పట్టుకోడు, ఆయన వదిలేస్తాడు, మనమే పట్టుకోవాలి. కాబట్టి ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. ప్రస్తుతం జీవాత్మలతో ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కాస్త పరమాత్మను పట్టుకోండి. ఊడిపోతున్నారు భయం లేకుండా బిగించి కాస్త పట్టుకోండి. బాబు బాబుని గట్టిగా పట్టుకోండి. నడుస్తున్నప్పుడు కాళ్ళకు అడ్డం పడితే పైకెత్తి పట్టుకోండి. అప్పుడు పరమాత్ముడు అనుగ్రహిస్తాడనమాట. ఏం మేము పరమాత్మను పట్టుకోవట్లా, మాకేమైనా అడ్డం వస్తున్నాయా, మేము ఒకసారి కడితే ఎప్పుడైనా ఊడిపోవడం చూసారా మీకు, ఎందుకు అలా ఊడితే ఇక ఎంత ప్రమాదం. ఈ పురాణం మీరు వినగలరా. అందువల్ల ఎలా పట్టుకోవాలో పరమాత్మను కొంచెం గురువుల దగ్గర తెలుసుకోవాలన్నమాట. సరే ఏది ఏమైనప్పటికీ ఆ ఊడుతున్న పంచి ఒక చెత్తో కత్తి ఒక చెత్తో పట్టుకుని హుటా కొట్టిన చెరసాల దగ్గరకు వచ్చేసాడు ఆయన.